లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలం బయ్య ప్రాణంబులు ఠావుల్ దప్పెను మూర్చ వచ్చే తనువుండస్య శ్రమం బయ్యడిన్ నీవే తప్పయత పరం వెరుగ మన్యంపల్దగుందీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఇంకా ఈ శరీరములో రవ్వంత కూడా బలము లేదు, నిన్ను పిలిచే ఓపిక పోయింది. లావు అంటే బలం, స్థైర్యం పోయింది. ఈ మొసలిని జయించగలననే ధైర్యము సన్నగిల్లిపోయింది. ప్రాణములు ఎక్కడుండాలో అక్కడ లేకుండా స్థానభ్రంశం చెందాయి. శరీరం అలిసిపోయింది. నువ్వు తప్ప నాకు దిక్కులేదు, రావయ్యా భగవంతుడా, ఓ ప్రభు ఈశ్వర రక్షించు అని పరిపరివిధాలుగా ప్రార్థించాడు. ఆ సమయంలో గుణరూపకర్మలకు అతీతమైన పరబ్రహ్మస్వరూపుడు గుణరూపకర్మములు ధరించి వైకుంఠంలో ఉన్నట్ట. ఈయన పిలిచే సమయానికి నిర్గుణ పరబ్రహ్మం సగుణం అయ్యాడు. ఈ ప్రార్థన చాలామంది విన్నారు కదా, బ్రహ్మ విన్నాడు, శివుడు విన్నాడు, ఇంకా తక్కిన వాళ్ళు విన్నారు. విన్నప్పటికీ ఒక్కడూ మాట్లాడటం, ఎందుకంటే ఈ స్తోత్రం మందగాదనుకున్నారు. విశ్వమయతలేమి వినియు నోరకుండి రంబుజాసనాదు లడ్డు పడక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్త వరుణ కడ్డపడదలంచే. ఎంతటి ప్రార్థన చేశాడీనా, సర్వచరాచరాంతర్యామి అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. ఆ శక్తి మనలో లేదు అని రక్షించడానికి రాలేదట బ్రహ్మాది దేవతలు, ఎందుకంటే తమలో అంత శక్తి లేదనుకున్నారు గనక. ఈ శక్తి అంతా ఎవడి దగ్గర ఉందో వాడు రక్షించాలనుకున్నాడు. ఆ ఉన్నవాడే విష్ణుడు, ఆయనే జిష్ణుడు. జిష్ణుడు అంటే జయం తప్ప అపజయం ఎరగని వాడని అర్థం. అటువంటి భగవంతుడు విన్నాడు. ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు, దొరక్క దొరక్క దొరికిందట కాసేపు ఖాళీ పాపం. ఈ భక్తులు ప్రాణం తీసేస్తూ ఉంటారు కదా, నిమిషానికి ఒకసారి రక్షించో రక్షించో అనని. పాపం ఒక్క 5 నిమిషాలు 2 సెకండ్లు ఎవరూ అలా పిలవలేదు. అందుకని ఏకాంతంగా ఎక్కడో వైకుంఠపురంలో, ఆ వైకుంఠపురానికి ఒక క్యాపిటల్ సిటీ ఉందన్నమాట, ఆ నగరంలో కూర్చునున్నట్ట. అద్భుతమైన 2 జగత్ప్రశస్తికెక్కిన పద్యాలని పోతనామాచ్యుడు తన భాగవతంలో ఆణిముత్యాలు రాసేశాడు. ఆయన అసలు ఏదైనా ఆణిముత్యమే. అల్ల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధం బుధాపల మందారవనాంతరామృత సరఃప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన్న కుయ్యాలించి సంరంభియై. ఎక్కడో ఒక వైకుంఠమని పురం ఉన్నది. ఆ పురంలో దానికి ఒక నగరం ఉంది. ఓ దేశానికి రాజధాని ఉండాలి కదా, దీనికి కూడా ఒక నగరం ఉంది. ఈ నగరంలో ఆ మూల ఆసమంతాత్ అని సంస్కృత వ్యాకరణ నియమం. యజమానులు ఎప్పుడూ నైరుతి స్థానంలో ఉండాలి అని, అందుకని నైరుతి మూల. అక్కడ ఒక అద్భుత భవనం కట్టుకున్నట్ట. ఆయన కూడా సరదా కోసం అప్పుడప్పుడు ఒక భవనం ఏర్పాటు చేస్తాడు. ఆయనకి ఏం అవసరం లేదు, మళ్ళీ లోకశ్రేయస్సు కోసం సగుణుడైనప్పుడు ఈ లీలలు చూపిస్తాడు. దానికి దాపల వలపల దాపల, దాపల అంటే ఎడమ, వలపల అంటే కుడివేపు అన్నమాట, పూర్వకాలంలో వాడేవారు. ఎడమవేపున ఏమున్నది, మందారవనము. మందారము అంటే పారిజాత వృక్షాలు. కల్పవృక్షములతో ఉన్న ఒక తోట ఉందట. ఆ తోట మధ్యలో అమృత సరస్సు ఏర్పాటు చేస్తున్నాడు, సరదా కోసం తిరగడానికి స్విమ్మింగ్ పూల్ అన్నమాట. అందులో అంతా అమృత జలమే, మురికి నీళ్లు కాకుండా. ఈ అమృత సరోవరానికి 4 వైపులా గట్లుంటాయి. ఈ గట్లన్నీ చంద్రకాంత శిలావేదిక. చెరువుకి గట్టు ఉంటుంది, మట్టి గట్టు. ఈయన మట్టి గట్టు కాకుండా చక్కగా అమెరికా వాళ్ళు కూడా వేసుకున్నట్టుగానే ఆ రోజులలో చంద్రకాంత శిలలు మార్బుల్స్ పరుచుకున్నాడు. ఈ మార్పుల మీద కూర్చుంటే కొంచెం గట్టిగా ఉంటుందని దాని మీద మళ్ళీ ఏం చేశాడు, ఉత్పల పర్యంకం కలువ పువ్వులు పరుచుకున్నట్ట. ఆ చెరువు గట్టు మీద 4 వైపులా కూడా చంద్రకాంత శిలా వేదిక మీద కలువ పువ్వులు మెత్తగా ఉండడానికి పరుచుకున్నాడు. ఆ కలువ పువ్వుల పానుపు మీద ఉయ్యారంగా కూర్చుని లక్ష్మీ అని కొంగుచ్చుకు లేగాడు, కొంగుచాటు మొగుడు గనక. తీరా ఆవిడ కొంగు పుచ్చుకున్నాడో లేదో, ఇంకా ఏదో మాట్లాడబోతున్నాడో లేదో, చెవిలో ఒకటే పాహి పాహి రక్షించోయ్ రక్షించో అని కుయ్యి ఆలించి, కుయ్యి అంటే మొర పెడుతున్నాడు గజరాజు రక్షించు అని. ఆ మొర విన్నట్ట కొంగు పట్టుకున్నవాడు అలాగే లేచిపోయాడు. సంరంభియ్యి తనడు తాను మరిచిపోయి తొట్టుపాటుతో లేచాడు. ఓ పని గుర్తుకు రాగానే అన్నీ మరిచిపోయి చటుక్కుని లేచిపోతే దాన్ని సంరంభం అంటారు. హాయిగా పడుకున్నాడు ఎవడన్నా, ఇంతలో ఏదో ఫోన్ వచ్చింది ఆఫీసు నుంచి, అప్పుడు ఇంకా అన్నీ మర్చిపోయి ఎలా వెళ్ళిపోతాడు? అది సంరంభం అంటే, ఉన్న పరిస్థితులు మరిచిపోయి ఎలా ఉన్నవాడు అలా లేచిపోతే దానికి సంరంభం అని పేరు అన్నమాట. అలా లేచట. ఆ లేచిన వాడు పోని లక్ష్మీదేవికి చెప్పాలి కదా, ఇప్పటిదాకా పక్కన కూర్చున్నాను కదా, లక్ష్మీ వెళ్ళొస్తాను టాటా బిర్లా అనలా, సిరికిల్ చెప్పడు లక్ష్మికి చెప్పలేదు. పోని వెళ్ళేవాడు శంఖ చక్ర యుగముంచేదో ఈ సంధింపడు, శంఖం చక్రం చేతులలో ధరించలేదు. ఏ పరివారం బును జీర్డు, బోలెడంతమంది మంది మార్పురం ఉన్నారు, రెండో అంటే బోలెడు మంది, విశ్వక్సేనుడో పుణ్యశీలుడో సుశీలుడో నందుడో సునందుడో వస్తారు రమ్మంటే వారెవ్వరినీ రమ్మలడా. అభ్రగపతిన్ పన్నింపడు, ఎక్కడికైనా వెళ్ళాలంటే గరుత్మంతుడు ఉండాలి కదా, రావోయ్ గరుడా నీ మీద ఎక్కి పెడతానని ఆయన్ని పిలిపించలేదు. ఆకర్ణికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు, చెవుల మీద కంటా పడిపోతుంది జుట్టు, ఆ జుట్టన్నా పక్కకి తోసుకోడు, బయటికి వెళ్లే ముందు తలకై బర్రు దూవుతారుగా, దువ్వట్లేదన్నమాట. వివాద ప్రోత్థిత శ్రీ కుచో పరిచేలాంచలమైన వీడడు, అంతఃపురమే ఏదో మాట్లాడుతూ హాస్యమాడుతూ లక్ష్మీదేవి కొంగుచ్చుకున్నాడు. ఆ కొంగైనా విడిచిపెడితే ఆవిడ ఆగేది, అది ఉచ్చుకులాక్కొస్తున్నట్ట. ఎందుకని ఇవన్నీ? గజ ప్రాణ అవనోత్సాహి, గజ ప్రాణ అవన ఉత్సాహి, అవనము అంటే రక్షించుట. ఏనుగు ప్రాణములు రక్షించాలనే ఒకనొక ఉత్సాహంలో ఉన్న ఈయనకి ఇంక ఈ ప్రపంచమే తెలియలేదు. పిల్లలు పిలిస్తే అన్నీ మరిచి వెళ్ళడమే తండ్రి లక్షణం, జగత్పిత ఆయన, ఇంకన్నీ ఆలోచన చేస్తాడా, అందుకే కొంగుచూపోయట. మనమైతే ఏదైనా ఒక వస్తువు మర్చిపోతే మనకు కూడా రాదు, కానీ ఆయన భగవంతుడు గనక ఆయన మర్చిపోయినా ఆయనన్నీ పట్టుకుంటాయి, అదే ఆయన గొప్పతనం. అందుకే ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయినా తన వెంటన్ సిరి, ఆయన వెంట లక్ష్మి వస్తోంది కొంగుచ్చుకున్నాడు గనక. లచ్చి వెంట అవరోధ వ్రాతమున్, ఆవిడ వెనక అంతఃపుర స్త్రీలంతా మా అమ్మగారు వెడుతున్నారు, ఆవిడకి ఏమైనా అవసరం ఉంటుందేమో, ఎందుకు వెడుతుందో అని పరిచారికాగణం బయలుదేరారు. దాని వెనకను పక్షీంద్రుడు, వీళ్ళందరి వెనక గరుత్మంతుడు, ఎక్కడైనా మధ్యలో అయినా నన్ను ఎక్కపోతారా అని ఆయన బయలుదేరాడు అంతఃపుర స్త్రీల వెనక. వాని వెంటను ధనుఃకౌమోదకీ శంఖ చక్రనికాయంబును, ఈ గరుత్మంతుడు వెనక శారంగమనే ధనుస్సు, కౌమోదకీ గద, సుదర్శన చక్రం, పాంచజన్యమనే శంఖం, సునందమనే ఖడ్గం, ఆయుధాలు బయలుదేరి వస్తున్నాయట స్వామివారికి మన అవసరం ఉంటుందేమోనని. ఆ వెనుక నారదుండు, నారదుడు బయలుదేరాడు ఏం జరుగుతుందో చూద్దామని. ధ్వజినీకాంతుండు, విశ్వక్సేనుడు బయలుదేరాడు సేనాధిపతి వేత్రహస్తుడు బెత్తం పట్టుకుని. రా వచ్చి రొయ్యన వైకుంఠపురంబునంగలుగువారు అవాల గోపాలము, ఈ విధంగా ఒకరి వెంట ఒకరు వైకుంఠములో ఉన్న చిన్న పిల్లాడి మొదలుకొని పెద్దవాడి వరకు అందరూ వచ్చేశారట ఏం జరుగుతుందోనని. ఈలోపు లక్ష్మీదేవిని పుచ్చుకు లాక్కుపోతున్నాడు ఈయన. ఆవిడ ముఖమంతా తల వెంట్రుకలు, నిటలాలకము నిండ నివురజుంజుమని ముసరుతేటులు, ముఖ సరోజము నిండ ముసరుతేటులు. అమ్మవారి ముఖం తామర పువ్వులో ఉంది, అందమైన వికసించిన తామర పువ్వులో ఆవిడ ముఖం ఉందిట. ఈయన వెంట వస్తోంది, ఇంతలో తుమ్మెదలు వచ్చాయి. తుమ్మెదలకి తామర పువ్వు అంటే ఇష్టం, తామర పువ్వు మీద వాలి తేనె తాగుతాయి. ఈ అమ్మవారి లక్ష్మీదేవి ముఖం పద్మం అనుకుని ఈ తుమ్మెదలన్నీ మీదవాలి నోట్లో దూరుతున్నాయట. ఈవిడేదో అడుగుదామని నోరు తెరవగానే నోట్లో దూరే లాలాజలం తీయగా అమృతంలో ఉంటే తాగేస్తున్నాయి. వసే ఇది నా ముఖమే బాబు, నోట్లో దూరకండని ఆవిడ తుమ్మెదల్ని టక్కని పక్కకి తోలింది. అంటే అమ్మవారు అక్కడికి తుమ్మెదల గండం తప్పించుకుంది వాటిని తోలి. తీరా అళ్ళుల దోపగా చిల్కలల్ల నల్లన జేరీ ఓష్ఠబింబద్యుతులొడియనురుకు, తుమ్మెదల్ని తోలింది అంటే ఇంతలో చిలుకలు వచ్చాయి. ఆకాశంలో నందనవనంలో ఉన్న ఉద్యానవనంలో ఉన్న రామచిలుకలు వచ్చి అమ్మవారి ముఖం దగ్గరికి చేరాయి. ఆ లక్ష్మీదేవి పెదవులు ఎర్రగా పండిన దొండ పండుల్లో ఉన్నాయి. పండిన దొండ పండు అంటే చిలకలకు ఇష్టం, అందుకని ఈ చిలుకలు పెదవుల మీద వాలి కొరుక్కు తినడం మొదలెట్టాయట. ఇవి దొండపండు కాదు బాబోయి నా పెదవులు అని మళ్ళీ ఆ చిలకల్ని తోలింది టీవిడ. ఇందాకనేమో తామర పువ్వు అనుకుని తుమ్మెదలు వచ్చాయి, వాటిని తోలగానే చిలుకలు వచ్చాయి, పెదవుల మీద వాలాయి. ఈ పెదవులు దొండ పండు కాదని వాటికి నచ్చ చెప్పి పక్కకి తోలిందట. సుఖముల దోళంగ చక్షుర్మీనములకు మందాకి నీ పాఠీనలోకమెగచు. ఏదో మొత్తం మీద చిలకల్ని పక్కకి తోలగా చేపలున్నాయి ఆకాశంలో. ఎక్కడున్నాయి చేపలు అంటే ఆకాశంలో ఆకాశగంగ ఉంటుందిగా, ఆకాశగంగలో దబదబ అటు ఇటు దూకుతున్న చేపలు ఏం చేశాయి, లక్ష్మీదేవి కళ్ళను చూశాయి. ఈ కళ్ళు చేపల్లో ఉన్నాయి, అందమైన స్త్రీ కళ్ళు చేపల్లో ఉంటాయి కనుక మీనాక్షి అంటారు. మీనముల వంటి కళ్ళు కలిగినది, ఇక్కడ మన చుట్టాలున్నారనుకుని ఈ చేపలు కళ్ళ దగ్గరకు వచ్చాయట. ఇవి చేపలు కాదు నా కళ్ళే, నన్ను అందరూ ప్రాణం తీస్తున్నారని ఈ చేపల్ని పక్కకు తోసింది ఆవిడ. అక్కడికి చేపల్ని తప్పించుకుంది కళ్ళ మీదకి రాకుండా. మీన పంక్తులు దాట మెయ్యి దీగతోరాయ మెరుగు దీగలు వచ్చు మింట నుండి. ఎలాగో రకంగా ఈ చేపల్ని తోలుకుందనుకునే సమయానికి అమ్మవారి శరీరాన్ని చూచి మెరుపు తీగలా ఉంది, అమ్మవారు ఎర్రగా ఉంటుందిగా లక్ష్మీదేవి అందుకని మెరుపు తీగనుకుని మేఘాలలో ఉన్న మెరుపు తీగలన్నీ దగ్గరకు వచ్చాయి. ఇదో కొత్త మెరుపు తీగేమో జోడీ గడదామని. వసే నా ప్రాణం తీయకండి, నా శరీరం మెరుపు తీగ కాదు, నేను లక్ష్మిని అని ఆ మెరుపు తీగల్ని పక్కక్కింటిందట. శంపలను జయంప చక్రవాకంబులు కుచయుగంబుదాకి కొవ్వు చూపు. ఈ శంపాలతల్ని జయించి ముందుకెడుతూ ఉంటే చక్రవాక పక్షులు వచ్చాయి. చక్రవాక పక్షులు లక్ష్మీదేవి వక్షోజాలు చూచి అవే చక్రవాక పక్షులు అనుకుని మీదకొచ్చాయిట, వాటిని తోలుకుంది ఈవిడ. ఈ విధంగా ఆకాశంలో స్వామి కొంగుచ్చుకులాగుతూ ఉంటే నానాయాతన బడి నడుస్తున్న లక్ష్మీదేవిని ఈ జల జంతువులు, ఆ జంతువులు, ఈ జంతువులు వచ్చి ప్రాణం తీస్తున్నాయి. వీటిని తోలుకోవలసి వచ్చింది ఆవిడ, మొత్తం మీద కూడా వచ్చింది. ఇంతలో దేవతలు చూచారు, ఓహో శ్రీమన్నారాయణుడు భక్త పరాయణుడు వచ్చాడు అని వేల్పులు నమో నారాయణాయ అంటూ అంటే, ఇంత పూర్వం ఆశీర్వదించేవాడు, ఇప్పుడు ఆశీర్వదించే సమయం లేదు, వేగంగా వెళ్ళిపోతున్నట్ట. అమ్మవారికి అనుమానం వచ్చింది, ఎక్కడికి వెడుతున్నాడు ఈయన, ఎందుకు వెడుతున్నాడో చెప్పడేమి. తనవేంచే యుపదంబు పేర్కొనడనాథ స్త్రీ జనాల ఆపముల్ వినెనో మృచ్చులు మృచ్చిలిల్చిరొకలు వేద ప్రపంచంబులల్ ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. తాను ఎక్కడికి పెడతాడో చెప్పనే, ఎవరైనా అనాథ స్త్రీలు ద్రౌపది లాంటి వాళ్ళు రక్షించమంటే వస్త్రాలు ఇవ్వడానికి పెడుతున్నాడా, లేక దుర్మార్గులు వేదాలు ఎత్తుకుపోయారా, సోమకాసురుడి లాంటి వాళ్ళు లేక ప్రహ్లాదుడి లాంటి వాళ్ళని చూచి చక్రాయుధుడి స్తంభంలో ఉన్నాడా అని ధిక్కరించారా దుర్జనులు, ఎందుకు వెడుతున్నాడో చెప్పడేం అనుకుంటుంది. అనుకుని వెడదామని ముందుకు వెడుతుంది, ముందుకి అడుగుదామని. అడుగుదామని ముందుకు వెడితే చెప్పడేమోనని వెనక్కి వస్తుంది. ఆవిడ పడిన పాట్లు రాశారు ఇక్కడ, అడిగదనని కడు వడిజను అడిగిన తన మగడు నుడు వడని నడయుడుగు వెడవెడ చిడిముడి తడబడను అడుగిడు నడుగిడదు జడిమనడుగిడు నెడలన్ అన్నారు. ఇన్ని డకారాల్లో రాసిపారేశారు అన్నమాట. అడిగదనని తన భర్త ఎక్కడికి వెడతాడో అడుగుదామని, కడు వడిజను చాలా వేగంగా ముందుకొస్తుంది. తీరా వస్తే అడిగిన తన మగడు నుడువడు, అడిగితే తన భర్త చెప్పడేమోనని నడ ఉడుగున్, ఆ కాలు ముందుకు వేయడం మానేస్తుంది. ఈలోపు తొట్టు పడుతోంది, జుట్టుముడి వీడిపోతోంది, అడుగుతుంది అడగలేదు, కాలేస్తుంది వెయ్యలేదు. ఈ విధంగా ఆయనతో సమానంగా నడవలేక కంగారు పడుతోంది. మనంతట మనం వెడితే బాగా పెడతాం కానీ కొంగుచ్చుకులాగుతుంటే ఏమవుతుంది, తడబడుతూ వెడుతుంది అన్నమాట. అంత అద్భుతంగా రాశారు, చక్కని పద్యాలు రాయడం అంటే ఆయన కవిత్వం అది పోతన గారిది. అడిగేదన్నని కడు వడిదను నడిగిన తన మగడు నుడువడని నడయుడుగున్ వెడవెడ చిడిముడి తడబడ అడుగిడు అడుగిడదు జడిమనడుగిడు నెడలన్. జడత్వం మందకొడితనంగా నడుస్తుందన్నమాట. ఇలా వెళ్ళారు, ఆయన చేతిలోకి వచ్చింది శంఖం చక్రం కదా. మనం అంటే పిలిచితే రావు కానీ పరీక్షకు పెన్న మర్చిపోతే రాదు కానీ స్వామివారు కాబట్టి ఆయుధాలు చేతిలోకి వచ్చాయట, పుచ్చుకోవయ్యా అని. ఆకాశంలో వచ్చాడు ఆయన, అమాంతంగా చెరువు దగ్గరికి రావడంతో చక్రాన్ని విడిచిపెట్టాడు. ఆ చక్రం మహాభయంకరమై గుబుల్ గుంభధ్వానముతో కొలంకువు కలంకుం బొందగా కొలంకుల్లోకి వెళ్ళిపోయింది. గిర్రున తిరుగుతూ కొలనంతా పెద్ద శబ్దం చేసేసిందట, బండరాయి పడితే ఎలా శబ్దం వస్తుంది నీళ్ళలో, అలా శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ కొలనంతా అల్లకల్లోలం చేసి ఇక నాదే విజయం, అంటూ మంచి ఉత్సాహంతో ఎదురు చూస్తూ పూర్తిగా ఏనుగుని పేనుగుని చేసి మింగేయాలనుకుంటున్న మొసలి దగ్గరికి వెళ్ళి దాని తల బర్రున తెంచి అవతల వారేసింది. మొసలి చచ్చిపోయింది. ఆ మొసలి ఎవరింతకీ, దానికి కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. సినిమాల్లో రింగులు రింగులు చుట్టి వెనక్కి తీసుకెళ్ళినట్టే మన మకరేంద్రుడికి కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉందిట. వీడు సామాన్యుడు కాదు, దేవలుడనే ఋషి శాపం పొందిన హూ హూ అనే గంధర్వుడు. గంధర్వుల్లో హాహా హూ హూ అని ఇద్దరు గంధర్వులు ఉన్నారు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు, చాలా గొప్పవాళ్ళు. అందులో ఈ హూ హూ అనేవాడు చాలా మహిమ కలిగిన వాడు. డబ్ల్యూహెచ్ఓ హూ కాదు, కానీ సంస్కృతంలో హూ హూ వీడు. వీడు ఒకనాడు విమానం ఎక్కి భూలోకానికి వచ్చాడు, హిమాలయ పర్వతాలకి. అక్కడ ఆకాశగంగ మందాకిని నదిలో దేవలుడు అనే ఒక ఋషి, వేదవ్యాస శిష్యుడు, పీకదాకా నీళ్లలో నిలబడి భక్తితో జపం చేస్తున్నట్ట. ఈయనకు అనుమానం వచ్చింది, వీడు నిజంగా జపం చేస్తున్నాడో వీడి నిష్టేమిటో పరీక్షిద్దామని. పోయే కాలం వచ్చినప్పుడు ఇలా మహాత్ముల్ని పరీక్షిస్తారు. హాయిగా పైన ఉన్నవాడు పోక వీడి తపస్సుని పరీక్షిద్దామని నీళ్లల్లో, పేకలోతు నీటిలో, మంచు నీళ్లల్లో జపం చేస్తున్న దేవలుడి దగ్గరకు వచ్చి మొసలిగా మారి ఆయన కాళ్ళు బుచ్చుకు పీకాడు. ఆయన ఢామ్మని నీళ్లల్లో పడ్డాడు. పడ్డంతో కోపం వచ్చింది, నేను జపం చేసుకుంటూ ఉంటే మొసలివై నా కాళ్ళు పట్టుకుని నన్ను పరీక్షిస్తావా, దీనికి తగిన ఫలితం అనుభవించు, నువ్వు మొసలివైపో శాశ్వతంగా అన్నాడు. అప్పుడు వీడు గిలగిల్లాడిపోయి, అయ్యా ఏదో పొరపాటు చేశానండి, మీలాంటి మహాత్ములు పరీక్షించడం ఏమిటి, తిన్నగా ఉండక పద్మాకర్ గారికి సలహా ఇచ్చినట్టుగా మీ కాళ్ళు పట్టుకు పీకడం ఏమిటండి, నన్ను క్షమించండి, ఈ మొసలి రూపంతో జంతువుల్ని పీక్కు తింటూ నెత్తురు మాంసం కొవ్వు ఆహారంగా బతకలేను, బావోయ్ నన్ను రక్షించండి అంటే, చాలా కాలం త్రికూట పర్వతం మీద ఉన్న ఒక చెరువులో ఉంటావు, కొంతకాలానికి మరొక గజం అక్కడికి వస్తుంది, ఆ గజరాజుతో యుద్ధం చేస్తావు, అప్పుడు విష్ణువు చక్రం విడిచిపెడతాడు, ఆయన చక్రం వల్ల నీ తల తెగుతుంది, తెగగానే నీవు మళ్ళీ హూహు అనే గంధర్వుడిగా మారి వెళ్ళిపోతావు, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చ పనులు చేయగలగా అన్నట్ట. ఆయన పాపం చాలా కాలం నుంచి చెరువులో అడుగుపెట్టి మొసలి అయి కొన్ని లక్షల జంతువుల్ని తిన్నాడు తిన్నాడు తిన్నాడు. వాడు తిన్నన్ని చేపలు, వాడు తిన్నన్ని ఎండురొయ్యలు, వాడు తిన్నన్ని పీతలు, వాడు తిన్నన్ని ఏనుగులు ఈ సృష్టిలో బహుశా ఎవరూ తినుండరన్నమాట. ఆ చేపల మార్కెట్లో వాళ్ళు కూడా అన్ని చేపలు తినుండరు పాపం. అలా తిని 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 చివరికి విష్ణువు చక్రం విడిచిపెట్టగా శిరస్సు తెగగా అసలు రూపం ధరించి ఇంకెప్పుడు భూలోకానికి రాను, వచ్చిన మహానుభావుల్ని పరీక్షించను, హరి వాసుదేవ అవ్యయ అని ఆయనకి నమస్కరించి బుద్ధొచ్చిందని లెంపలేసుకుని పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు చెరువు దగ్గరకు వచ్చి అందులోంచి ఇంకా కదలలేకపోతున్నాడు పాపం గజరాజు. బాగా 4 గంటలు ఉపన్యాసం చెప్పిన వాడు కాళ్ళు బిగుసుకుపోయినట్లుగా రక్తం పోయి నీళ్లలో అలా బిగుసుకుపోయి ఉన్నాడు పాపం. అందుకని తొండం పుచ్చుకుని జాగ్రత్తగా బయటికి లాగి అలిసిపోయిన చంటి పిల్లాన్ని తల్లి దగ్గరికి తీసుకున్నట్టు తీసుకున్నట్టండి ఆయన. అపార కరుణాస్వరూపుడు. ఆ చెమటంతా చేత్తో పుడికాడన్నాడు అక్కడ. సంస్కృతంలో వ్యాసుడు శ్రమజలమును వేలుతో తుడిచేట. బాగా చెమట పట్టినప్పుడు అప్పుడప్పుడు మనం కూడా ఇలా చెమట తీసి పక్కకు వేస్తాం, అది ఆయన చేశాడు. ఆ చెమట పోయాక శరీరం నిమిరాడు, దేహములో ఉన్న దాహం వేడి తగ్గి ఇప్పుడు ఘేంకారం చేశాట. ఆ ఘేంకారం ఎలా ఉందో తెలుసా, మోహన ఘీంకార శబ్దములతో ఒప్పెన్, అందమైన సంగీతధ్వనితో శబ్దం చేశాట. ఘేంకారం కూడా సంగీతధ్వనిలో ఉంది. ఆ తర్వాత భార్యల దగ్గరికి వెళ్ళాడు, స్వామికి నమస్కరించాడు, ఆయన వాళ్ళందరినీ చేత్తో నిమిరాడు, వారికి కూడా శాప విముక్తి అయ్యింది. అంటే వీళ్ళకు కూడా ఉందో ఫ్లాష్ బ్యాక్. వీడు కూడా, ఈ గజరాజు కూడా సామాన్యుడు కాదు. గజేంద్రమోక్షం 4 రోజులు చెప్పవలసింది, 2 గంటల్లో చెప్పండి అంటే ఏనుగురు పట్టుకొచ్చి లక్కపిడత బొమ్మలో పెట్టినట్టుగా ఉంది నా పరిస్థితి, దగ్గిపెట్టిలో పెట్టినట్టుగా. అప్పటికీ ఏదో రకంగా కష్టపడ్డాను. అవనీనాథ గజేంద్రుడా మకరితో ఆలంబుగా విల్చే ముంద్రవిడాధీసుడ తండు పుణ్యతముడు ఇంద్రద్యుమ్న నాముండు వైష్ణవ ముఖ్యుండు గృహీతమౌన నియతిన్ సర్వాత్మునారాయణు సవిశేషం బుగ పూజ చేసెను మహాశైలాగ్రభాగం బునన్. ఓ పరీక్షి నరేంద్ర, 1000 సంవత్సరములు మొసలితో యుద్ధం చేసిన గజరాజు గారు సామాన్యుడు కాదు. ఆయన స్వయంభువ మనువు కాలంలో, ఈ మనువు కాలం కాదు, స్వయంభువ మనువు కాలంలో ఇంద్రజుమ్నుడు అనే పేరుతో ఉండే ఒక మహారాజు గారు, ద్రావిడ దేశాధీశ్వరుడు. తమిళ, ఆంధ్ర, కేరళ, కర్ణాటములనే 4 కలిపి ప్రాచీన కాలంలో ద్రావిడ దేశం అనేవారు. ఈ ద్రవిడ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన పుణ్యాత్ముడు ఆయన. అంతటి విష్ణు భక్తుడు మరొకడు లేడు, వైష్ణవ ముఖ్యుడు అన్నారు ఆయన ఏకంగా. అంతటి వాడు ఆయన, అసత్యం ఆడని వాడిని వైష్ణవుడు అంటారు. వేదం చదువుతానని మాటిచ్చి రాకుండా ఎగ్గొట్టేవాడిని వైష్ణవుడు అనరు, వాణ్ణి నీచుడు అంటారు వాణ్ణి. అంచేత సత్యవాక్య పరిపాలనా ధురంధరుడు, నిరంతర ధర్మ స్వరూపుడైన ఆ ఇంద్రజుమ్నుడు ఒకప్పుడు వైరాగ్యం పొంది భార్యామణి దగ్గరకు వచ్చి, భార్యల్లారా ఇక నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను, అనుజ్ఞమ్మంటే మేము వచ్చేస్తామన్నారట. ఈయన సన్యాసం పుచ్చుకున్నాడు, ఈయనతో పాటు భార్యలు కూడా లేడీస్ సన్యాసులు అయ్యారు. ఆ తర్వాత భటులు అన్నారట, మహారాజా మీతో కాలం ఇంతకాలం ఉన్నాం, మీరు లేకుండా ఉండలేం, మాకు కూడా ఇప్పించండి సన్యాసం అన్నారట. ఈ మొత్తం రాజ్యం అంతా సన్యాసం అయ్యేటప్పుడు దూరంగా వెళ్ళడం ఎందుకన్నాడు ఆయన, ఏమైనా సరే మేము మీతోటే వస్తామన్నారు. ఆయన, ఆయన భార్యలు, ఆయన భటులు అందరూ దీక్ష పుచ్చుకుని ఎక్కడో మలయ పర్వతానికి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు మలేషియా అంటున్నామే అక్కడికి వెళ్ళారట, ద్వీపం అది కూడా. అక్కడికి వెళ్ళి సింగపూరు మలేషియా రెండు పక్క పక్కనే ఉంటాయి. ఎప్పుడైనా నేల మీద వెళ్ళేవాడికి వేసా అక్కర్లా, విమానంలో వెడితే కావాలి, కానీ సింగపూర్ వెళ్ళేవాడు కావాలంటే మలేషియా కూడా రోడ్డు మార్గం గుండా వెళ్ళి చూసొచ్చేయచ్చు, టెంపరీగా ఇస్తారు. నా అదృష్టం వల్ల అన్ని చోట్ల ప్రపంచం అంతా ఉపన్యాసాలు చెప్పడం వల్ల ఆ మలయద్వీపాన్ని, మలేషియాని కూడా చూశాను ఆ రోజుల్లో. ఎన్ని ఏలకల చెట్లు, గంధం చెట్లు, అన్ని సుగంధ ద్రవ్యాలు అక్కడ, అద్భుతంగా ఉంటుంది వాతావరణం, చాలా బాగుంటుంది. మన ద్వీపం ఆ రోజుల్లో మలయానిలం అనేవారే, అది వాళ్ళ తురకాళ్ళ పాలైపోయింది, అన్ని అలా వదిలేసుకుని ఏమి ఎరగనట్టు కూర్చుంటాం. మన కర్మయోగం ఇది, క్రియాహీనత్వం ఉంటే ఇలా ఉంటుందిట. సరే అదో పక్కన పెడితే అక్కడికి వెళ్ళి భక్తితో ఈయన విష్ణువుని పూజిస్తున్నాడు, తక్కిన వాళ్ళు దూరంగా జపం చేస్తున్నారు. కొంతకాలం పోయాక ఈ భక్తులకి ఇదో తెగులు, నా అంత గొప్ప భక్తుడు లేడు, తపస్సు చేస్తే నాకు మహిమలు వచ్చాయని అహంకారం పుట్టింది. మొదట్లో బాగానే ఉంటారు, క్రమంగా నేను గొప్పవాణ్ణి, నా అంతటి జ్ఞాని లేడు అనే బుద్ధి పుడుతుంది. తపస్సు చెయ్యడంలో, పూజలు చెయ్యడంలో, దీక్షలో నన్ను మించిన వాళ్ళు లేరనుకున్నాడు ఆయన. ఈ అహంకారంతో ఉండగా ఒకనాడు అక్కడికి వచ్చాట మహాత్ముడు, పొట్టివాడు, చాలా గట్టివాడు, ఋషీశ్వరుల్లో కల్లా గట్టివాడు. ఒకనాడా నృపుడచ్చుతున్ మనములో ఊహింపుతున్ మౌనియై అకలంక స్థితి నున్నచో కలశజుండ చోటికి వచ్చి లేవక పూజింపక ఉన్న మౌనిగని నవ్యక్రోధుడై మూఢ లుబ్ధ కరీంద్రోత్తమ యోని బుట్టుమని శాపం విచ్చే భూవల్లభాగా. ఒకనాడు ఆయన హరిధ్యానం చేస్తూ ఉన్నాడు, ఎంతలో అక్కడికి కలశజుడు అగస్త్య మహర్షి వచ్చాడు. సముద్రం మొత్తం ఆపోసిన పట్టిన మహాత్ముడు ఆయన. అంతటి మహానుభావుడు వస్తే లేవక, నేను గొప్పవాణ్ణి, నేను తపస్సు చేసిన వాడిని, ఈ బోడి ఋషులు వస్తే, గురువులు వస్తే దండం పెట్టాలా, ఏమిటంటే వీళ్ళ గొప్పతనం, పురాణం చెబితే గొప్పవాళ్ళు అయిపోతారా, జపం చేస్తే గొప్పవాళ్ళు అయిపోతారా, వీళ్ళేమిటి గొప్పతనం, నా గొప్పతనం లేకపోవటం ఏమిటి, నేను విష్ణు భక్తుణ్ణే, ఈ అహంకారం ఎందుకు వచ్చిందో కర్మయోగం, అదే పోయే కాలం అంటే. అందుకని లేవలేదు, కనీసం మాట్లాడలేదు, పూజించలేదు, వస్తే రా లేతే లేదు అన్నట్టు కూర్చునున్నట్ట. ఇది గుర్తుపెట్టుకోండి, ఎంత స్థాయికి వెళ్ళినా ఋషులు గొప్పవాళ్ళు, మహాత్ములు మహాత్ములే, విద్య మాట్ల వేద విద్య కలిగిన పుణ్యాత్ములు వచ్చినప్పుడు లేవకపోతే మొత్తం తపశ్శక్తి అంతా పతనమైపోతుందన్నమాట. ఎంతటి ప్రభు అయినా సరే, అజ్ఞానంలో ఉన్నవాళ్ళు ఆ రాష్ట్రపతి స్థాయిలో ఉన్నవాళ్ళు వెళ్ళి సామాన్యులకి దండం పెడతారు, పదవిని తాకట్టు పెడుతున్నారంటారు. తాకట్టు పెట్టడం కాదు, వాళ్ళు జ్ఞానులు గనక పనిచేస్తున్నారు. రోజు గవర్నర్ గారు వెళ్ళి టీటీడీ బోర్డులో కూర్చుంటున్నాడు, దేవుడిని దర్శనం చేస్తున్నాడని తిట్టకండి, నీ కోపం వస్తే ఇంకో రకంగా తిట్టు. వాళ్ళు జ్ఞానులు గనక అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు, ఆ దేవుడి శక్తి తెలుసు. సామాన్యులు కూడా పురోహితులుగా ఉన్న కాసేపు ఎంత గొప్పవాళ్ళు అని తెలుసు. మేము కూడా పౌరాణికులమైన గుళ్ళోకి వెళ్ళి వాళ్ళు అక్షతలు ఇస్తే అలా దీవించవలసిందే వాళ్ళు, అది వాళ్ళ స్థానం. అది అజ్ఞానంతో ఉన్నప్పుడు, మనకు అహంకారంతో ఉన్నప్పుడు వాడు నెత్తి మీద అక్షతలు వేయడం ఏంటి, మనం వేయించుకోవడం ఏంటి అనిపిస్తుంది. ఈ అహంకారమే సాధకుణ్ణి భ్రష్టుణ్ణి చేస్తుంది. ఇంతటి జ్ఞాని అయిన రాజు నేను గొప్పవాణ్ణి వైష్ణవోత్తముణ్ణి అనుకుని లేవలేదు, పూజించలేదు, దాంతో ఋషిగారికి ఆగ్రహం కలిగింది. ఆగ్రహం వీడి మీద కాదు, వీడి బుద్ధి మీద. ఆయన ఏమన్నాడు, మహాత్ములు వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కరించాలి, అది నా కోసం కాదు నీకోసం, కానీ నువ్వు నమస్కరించలా, అందుకని నువ్వు మూఢ అన్నాడు, మూర్ఖుడు అన్నాడు. రెండవది లుబ్ధ అన్నాడు. లుబ్ధుడు అంటే పిసిను కొట్టాడనే అర్థం కాకుండా ఇంకో అర్థం ఉంది. లుబ్ధుడు అంటే బోయవాడు, బోయవాడికి ఆచారాలు తెలియవు, నువ్వు అలాంటి వాడివి. అందుకే కరీంద్రోత్తమ యోని బుట్టుమని శాపం బిచ్చే భూవల్లరా, గజరాజవంశంలో పుట్టన్నాడు. ఈ శాపంలో కూడా కొంచెం మంచి శాపమే ఇచ్చాడు. మళ్ళీ ఏనుగు కడుపున పుట్టమల్లా కరీంద్రోత్తమ యోని అండంలో ఒక ఉత్తమమైన గజవంశంలో పుట్టన్నాడు. కుక్కైపు అంటే ప్రమాదం, మున్సిపాలిటీ కుక్క అయితే ప్రమాదం. అలా కాకుండా విమానంలో కూర్చుని కారులో ఫ్రంట్ సీట్లో యజమాని పక్కన కూర్చునే బొచ్చు కుక్క అయితే కొంతలో కొంత నయం. పుచ్చు కుక్క చచ్చు కుక్క కంటే బొచ్చు కుక్క నయం కదా మరి. అందుకని ఆ చేపంలో కూడా పనికిమాలిన ఏనుగు అవ్వమనకుండా గజరాజు వంశంలో పుట్టి రాజువైపో అని చెప్పించాడు. మునిపతి నవమానించిన ఘనుడింద్రజమ్న విభుడు కౌంజరయోనింజననం బందెను విప్రులగని యవమానింపదగదు ఘనపుణ్యులకున్. అంతటి మునీశ్వరుణ్ణి అవమానించిన కారణం చేత, అగస్త్యుణ్ణి అవమానించిన కారణం చేత ఇంద్రజమ్నుడు లాంటి మహానుభావుడు గజరాజై పుట్టవలసి వచ్చింది. అందుకే ఎంతటి మహాత్ములైనా తపస్సులకి నమస్కరించవలసిందే, అవమానింప తగదు. ఘనపుణ్యులకున్, గొప్ప పుణ్యం చేసిన వాడు కూడా అవమానించకూడదు. ఆయనే కదట, ఆయన తిండి తిని ఆయనను అనుసరించటం వల్ల కరినాథుడయ్యన అతడు, అతడు గజరాజయ్యాడు. కరులైరి భటాదులెల్ల, భటులే తోటి ఏనుగులయ్యారు, భార్యలే ఆడ ఏనుగులయ్యారు. అందుకే భార్యలు విడిచిపెట్టకుండా అక్కడ ఏడుస్తూ కూర్చోవడం కారణం అది. పాత జన్మ వాసన ఫ్లాష్ బ్యాక్. పూర్వజన్మలో మహాతపస్సు చెయ్యడం వల్ల కష్టం రాగానే అందుకే పూర్వ పుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తి చేయను అన్నాడు. ఇందాక అది గుర్తొచ్చింది ఇప్పుడు విష్ణువు, లేకపోతే విష్ణువు ఎందుకు గుర్తుకొస్తాడు? అంత అద్భుత స్తోత్రం చేశాడు ఇప్పుడు స్వామి, అనుగ్రహించి పాతవాసనంతా తొలగించి పుణ్యాన్ని మళ్లీ ఇచ్చి తన వైకుంఠానికి పట్టుకెళ్ళాడు. ఇప్పుడు తిరిగాడు లక్ష్మీదేవి కేసి వీళ్ళకి మోక్షం ఇచ్చాక. లక్ష్మీ, ఇందాక నీ కొంగుచ్చుకుని లాక్కెళ్ళిపోతున్నప్పుడు నీ మనస్సులో ఏదో అనుకున్నట్టున్నావు, ఈయనకి తెలియదా, అన్నీ తెలుసు, ఏమి ఎరగనట్టున్నాడు కానీ ఇప్పుడు గుర్తొచ్చిందనమాట వాళ్ళ ఆవిడ. బాల వినువీధిని హేళన్ నా వెంట చనుదెంచునప్పుడు నీ చేలాంచెలంబు పట్టుటకు అలో ఏమంటి నన్ను నంభోజముఖి. ఓ బాలామణి, నీ కొంగుచ్చుకుని ఆకాశ మార్గంలో ఈడ్చుకొచ్చాను, నీకు చెప్పకుండా పరిగెత్తుకొచ్చా, భక్తుల్ని రక్షించడం అంటే నాకు ఇష్టం కనుక అన్నీ మర్చిపోయాను. అలా నీ కొంగుచ్చుకున్నందుకు నన్ను ఏమనుకున్నావు, తిట్టుకున్నావా, ఏమనుకున్నావో చెప్పు, పర్వాలేదులే, నేనేమనుకున్నానట్ట. నీకు తెలియందేముంది స్వామి, కొంటిగా మళ్ళీ అడుగుతావు, నేనేమనుకున్నానో తెలుసుండి ప్రశ్నిస్తూ ఇప్పుడు మళ్ళీ ఏమనుకున్నానంటావు. నీ చెయ్యి ఏ ముహూర్తంలో పట్టుకున్నానో, పాణిగ్రహణం ఏ ముహూర్తంలో చేశానో, ఇది పాణిగ్రహణం కంటే ఇంగ్లీష్ హ్యాండ్ ఇవ్వడంలా తయారయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అవతారం ఎత్తినా నీ వెంట రావడమే, నన్ను విడిచిపెట్టడమే, అనుమానించడమే, నానా గందరగోళాలు యుగ యుగాలుగా పడుతూనే ఉన్నాను. మన సంబంధం పక్కన పెట్టులే, మన ఇద్దరిది అవినాభావ సంబంధం, జీవాత్మ పరమాత్మ సంబంధం, నాకేమీ కోరికలు లేవు. కానీ పాపం అటు తిరిగి ఇటు తిరిగి తిరగకుండాను కుర్చీలో కూర్చుని కాస్త కాళ్ళు కదిల్చి కదల్చగా మంచినీళ్లు తాగి తాక్క 2 గంటల కాలం నానాయాతన పడి భక్తులు శ్రద్ధతో విన్నారు నీ కథ. వాళ్ళని అనుగ్రహించండి ఆవిడ. అసలు నాకు ఎంత గొప్పతనం అంటే ఆవిడ ఇంత కష్టంలో కూడా నా భక్తుల్ని అనుగ్రహించమంది, అనుగ్రహించమని. కానీ ఆయన ఏం చేశాడు, తథాస్తు, కష్టపడి కథ విన్నారు కదా, 2 గంటలు ఆయన చెప్పాడు కదా, పక్కన కూర్చుని రికార్డు చేశారు కదా, నిలబడ్డారు కొందరు కదా, కుర్చీలో కూర్చున్నారు కొందరు కదా, మధ్యలో అటు ఇటు వెళ్ళొచ్చారు కదా, వీళ్ళందరినీ కూడా అనుగ్రహించుగాక అని ఒక పద్యంలో చెప్పారు. గజరాజ మోక్షణంబును, గజరాజ మోక్షణంబును, నిజముగా పఠియించు నట్టి నియతాత్ములకున్, గజరాజ వరదుడిచ్చును, గజ తురగస్యందనములు కైవల్యంబున్. ఈ గజేంద్ర మోక్షం అనే ఘట్టాన్ని భక్తితో, శ్రద్ధతో, నియమంతో, అభిమానంతో, ఆనందంతో పఠించిన, చెప్పిన, విన్న అటువంటి వారికి గజరాజును అనుగ్రహించిన స్వామివారు ఇస్తాడు. ముందు గజ ఏనుగులు, తొర్రగా గుర్రాలు, స్యందనములు అంటే రథాలు, ఆపై కైవల్యం. ఇక్కడే చాలామందికి తెలియక ఏనుగులు గుర్రాలు రథాలు మేమేం చేసుకుంటామండి కలియుగంలో అన్నారు. గజము అంటే పెద్ద వాహనం అని. ఇప్పటికి కూడా హార్స్ పవర్ అంటాడు కారు వెళ్ళేటప్పుడు. హార్స్ పవర్ అంటే అక్కడ గుర్రాంతో పోల్చడమే తప్ప గుర్రం పట్టుకొచ్చి పెడతాడనే, అందులో గుర్రం ఉందా అని కాదు. అంచేత గజము అంటే ఇన్నోవా కారు, తురగము అంటే మారుతి 800 ఆల్టో, స్యందనం అంటే ఇంకొంచెం పెద్ద ఏదో స్విఫ్ట్ వీడియి ఇలాంటి కార్లు అన్నమాట. ఈ రకమైన కారులు వాహనాలు, ఈ వాహనాల మెయింటెనెన్స్ కావలసిన బ్యాంక్ బ్యాలెన్స్ ఏదో లబ్బీపేటలోనో ఇంకో దిబ్బీపేటలోనో 100 గజాలు 200 గజాలు 300 గజాలు 600 గజాలు స్థలము. ఇప్పుడు కొంచెం కష్టం లేండి, బాగా చదివితే కానీ రావడం కష్టంట, 1 కోటి రూపాయల దాకా వెళుతుంది స్థలం అంటే. అంచేత ఈ గజేంద్ర మోక్షం 6 సార్లు వినండి, గ్యారంటీగా ఎల్ఐసి కాలనీ జయప్రకాష్ నగర్లో 200 గజాలు మీకు శాంక్షన్. అందరికీ అక్కడే కాదు తొలో చోటను. ఈ విధంగా ఇహ సంపదలతో పాటుగా చివరిని కైవల్యంబున్ అన్నాడు. గజతరోగ చందనులు వాహనములు వీటికి కావలసిన సంపదలు లౌకిక సంపదలు ఇస్తాడు. భోగాలు పెద్ద గొప్పే ఉంది, వాళ్ళు ఉంటాయి రేపు పోతాయి, మనం ఎంతకాలం ఉంటాం గనక. మన కళ్ళ ముందు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు, వెళ్ళిపోయారు, వాళ్ళ పిల్లలు ఉంటున్నారు, వాళ్ళ తర్వాత ఎవడో వస్తారు, ఇంకోడెవడో వస్తాడు. కావలసింది శాశ్వత కైవల్యం. అటువంటి శ్రీ కైవల్యాన్ని, మోక్షాన్ని కూడా ఇస్తాడు. అర్ధరాత్రి ఎవడైనా మెలకువ తెచ్చుకున్నప్పుడు ఈ ఏనుగుని, ఈ త్రికోట పర్వతాన్ని, విష్ణువుని, లక్ష్మిని, శంఖచక్రాలని, వీటన్నిటినీ ఎవరు తలుచుకున్నా వారికి దుస్వప్న నాశనం, వారికి ఐశ్వర్యం, వారికి మోక్షం. ఇది చూడండి, గజేంద్ర మోక్షంలో అన్నాడో లేదో చివరన. అర్ధరాత్రి ఎవడైనా మేలుకుని లేదా తెల్లవారుజామున లేచి ఇవన్నీ తలుచుకుంటే, ఈ కథని గుర్తుకు తెచ్చుకుంటే వారికి అన్నీ ఇస్తట, సకల సంపదలు ఇస్తాడు, ఇహ సుఖాలు ఇస్తాడు. తర్వాత ఐహికం తర్వాత పారమార్థికం కూడా ఇస్తాను, లక్ష్మీ ఇది నీ వంకతో నా భక్తులకు అందిస్తున్న వరం అన్నాడు ఆయన. అటువంటి వరం మీ అందరినీ కూడా రక్షించుగాక అని కోరుకుంటూ, ఇదిగో చూస్తూ ఉండగా 5 రోజులు గడిచిపోయింది. పగటిపూట ఇవాళ మనం వామనావతార ఘట్టం ప్రారంభించుకున్నాం, అందులో సగం అయ్యింది, మిగతా సగం రేపు ఉదయం 10 గంటల నుంచి 11:30 దాకా వామనావతార ఘట్టం పూర్తవుతుంది. అద్భుతమైనది వామనావతార ఘట్టం. భూమి లేక అలమటించిపోతున్న వాళ్ళకి భూమినిస్తుంది, పిల్లలకి సద్బుద్ధినిస్తుందన్నారు. కాబట్టి పగలు కూడా రండి, వచ్చారు వాళ్ళు బాగానే వచ్చారు రాత్రితో పోలిస్తే, నిన్నటితో పోలిస్తే. ఇంకా సాయంత్రం రేపు శ్రీకృష్ణ చరిత్రలో అడుగు పెడతాం. ఇంకా రేపు ఎల్లుండి 2 రోజులు కూడా, ఆఖరి రోజున అక్రూరుడు ఒక గొప్ప దండకం చదువుతాడు, ఆ స్తోత్రంతో మంగళ స్తోత్రంతో పూర్తి చేసుకుంటాం. రేపు కొన్ని లీలలు, ఎల్లుండి కొన్ని లీలలు, కృష్ణావతార లీలలు చెప్పుకుంటాం. రేపు పగలు 10 గంటలకేమో ఈ వామనావతార ఘట్టం పరిపూర్ణం చేసుకుంటే ఈ 2 రోజులతో ఈ సంవత్సరం మన విడత అద్భుతమైన కార్యక్రమం, భాగవత కార్యక్రమం పూర్తవుతుంది.